లేకపోతే చేతనత్వ విజ్ఞానము, దీనిని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ చేతనత్వ విజ్ఞానం యొక్క అవగాహన ఒక విశేషమైనటువంటి పరికరము మన దగ్గర ఉంటే తప్ప చేయలేం మనం. మనస్సు ద్వారా చేతనత్వాన్ని మనం విశ్లేషణ చేయలేము, పుస్తకముల ద్వారా చేతనత్వాన్ని విశ్లేషణ చేయలేము, ఒపీనియన్స్ ద్వారా చేతనత్వాన్ని అర్థం చేసుకోలేము. ముందు దీని మీద మీకు అతి సుస్పష్టమైనటువంటి అవగాహన రావాలి. ఎంత పెద్ద గురువు శిష్యులైనా మీకు ఒక మానసికమైనటువంటి సాంప్రదాయానికి మీరు లొంగిపోయి ఉంటే అది చేతనత్వం కాదు. దీనికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది చిన్నది, ఈ భేదాలు ఉండవు అక్కడ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంచేత డిఫరెన్సెస్ ఎక్కడైనా ఉంటే, కంపారిజన్ ఎక్కడైనా ఉంటే, ఇది మంచిదా అది మంచిదా, ఇది గొప్పదా అది గొప్పదా, మనకి ఇంకా ఆ ఆత్మవిద్య యొక్క ద్వారములోకి ప్రవేశము రాలేదు అని అర్థము. చేత డోంట్ కంపేర్. కంపారిజన్ కాదు అక్కడ మీరు చేయవలసినది. మీ చేతనత్వము నిరంతరము మూడు స్థితులలో మారుతూ ఉంటుంది. దాన్నే మనము ఓం ఆ ఊ మా జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలలో మీ చేతనత్వం మారుతూ ఉంటుంది. జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి అనుభూతి స్వప్నావస్థలో ఉండదు, స్వప్నావస్థలో ఉన్నటువంటి అనుభూతి నిద్రావస్థలో ఉండదు. చాలా కేటగోరికల్ గా స్పష్టముగా మనం లైన్స్ డివైడ్ గీసేస్తాం. మెలకుగా ఉన్నటువంటి మన అనుభవాలు, ఫలానా కాలేజీలో లెక్చరర్ని, ఫలానా ఉద్యోగస్తుడిని, ఫలానా బిజినెస్ మ్యాన్, ఫలానా వాళ్ళకి భార్యను, ఫలానా వాళ్ళకి భర్తను, ఇవేవి కూడా మీరు స్వాప్నిక చేతనత్వంలోకి వెళ్తే ఏమీ ఉండవు. కానీ ఏదో ఉంటుంది. ఏముంటుంది అక్కడ? మీ ఇష్టారాజ్యం. మీ వాసనలను బట్టి మీరు అద్భుతమైనటువంటి పరిస్థితులను, మనుషులను, వ్యక్తులను క్రియేట్ చేసుకుంటారు, జీవిస్తారు అందులో. ఇక్కడ ఎలా అనుభూతి చెందుతున్నారో అలాగే అక్కడ అనుభూతి చెందుతారు. ఆకలేస్తే అక్కడ ఆకలిగానే ఉంటుంది. అక్కడ ఆకలిగా ఉంటుందంటే ఇక్కడ ఆకలిస్తే అక్కడ ఆకలిస్తుందని కాదు, ఇక్కడ ఆకలి యొక్క ప్యాంగ్స్, ఆకలి బాధ ఎలా ఉంటుందో అక్కడ మీకు అలాగే అనుభవిస్తారు. ఇక్కడ ఈర్ష్యలు, ఇక్కడ ద్వేషాలు, ఇక్కడ క్రోధాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కానీ ఖచ్చితంగా మీకు అర్థమయ్యేటటువంటి పాయింట్ ఏంటంటే, టైం సెన్స్ చాలా విపరీతంగా ఉంటుంది. దీన్ని మీరు ఫీల్ అవటానికి ప్రయత్నించండి. చెప్తున్నటువంటి విషయాలు డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. అర్థం చేసుకుంటే మీకు ఎందుకు ఉపయోగపడదు అది. యు ఫీల్ దెమ్. మధురను జరాసంధుడు, అతని సహచరులు ముట్టడి చేసేస్తారు. బలరాముణ్ణి, కృష్ణుణ్ణి మాకు అప్పజెప్పేయండి అంటాడు. చాలా చిన్నవాడు కృష్ణుడు అప్పుడు. అప్పజెప్పరు వాళ్ళు. మథుర వాళ్ళు ఒకే ఒక నిర్ణయానికి వచ్చారు, చచ్చిపోతే వాళ్ళని నిప్పంటించేస్తాను నగరానంతటికి, ఒక్కడని బయటకు వాళ్ళని మనం చంపేస్తాను అందరినీ అంటాడు వాళ్ళు. కానీ మథురలో ఉన్నటువంటి ఒక్కడు కూడా పొలిలండి, వాళ్ళిద్దరే కదా, ఇంతమంది ప్రాణాలకి బదులు ఇద్దరు ప్రాణాలు పోతే అని అల్లే. ఫీలింగ్ అక్కడ, లాజిక్ మీరు మాట్లాడితే లాజిక్ అర్థం లేదు అక్కడ. కృష్ణుడి మీద, ఆ బలరాముడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ లాజికల్గా అందదు మీకు. మథురానగరం అప్పుడు కొన్ని కోట్ల ఆవులు ఉండేవి అంటే, గోశాలలో, అలాగే ఏనుగులు ఇవి రథాలు అంటే వాటిని పోషించడానికి మరి అన్ని కోట్ల మంది మనుషులు ఉండుండేవారుగా. అంచేత బాంబే నగరాన్ని మించిపోయి ఉండుండేదేమో ఆ కాలంలో. అది వాళ్ళందరూ దేవర్ ప్రిపేర్డ్. దేనికి? కృష్ణుడి, బలరాముడిని మేము ఇవ్వం, జరాసంధుడికి అప్పజెప్పం. నగరం బయట వాడు కట్టడి చేశాడు జరాసంధుడు. లోపలున్నారు చుట్టూరా. అప్పుడు బలరాముడు, శ్రీకృష్ణుడు ఒక ప్లాన్ వేస్తారు. ఏంటి ప్లాన్ వేసేది వాళ్ళు? మథురలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని వాళ్ల ఇళ్లతో సహా, మథురలో ఉన్నటువంటి మనుషుల్నే కాదు ఇళ్లతో సహా, ఇళ్లే కాదు, వాళ్ళ ఇంట్లో ఏదో మచ్చ ఉంటుంది కదా, లేకపోతే ఏదో ఉంటుంది కదా, వాళ్ళు ఆ ఇంట్లో కొన్ని సంవత్సరాలు బట్టి జీవిస్తూ ఉంటే ఆ ఇంటికి ఒక స్పెషల్ అలంకరణ జరుగుతూ ఉంటుంది కదా, పిల్లల యొక్క గీతలు, వాళ్ళ యొక్క గీతలు అవి ఇవి, వాటితో సహా ద్వారకకు ట్రాన్స్పోర్ట్ చేశాడు ఓవర్ నైట్. ట్రాన్స్పోర్ట్ చేసాక కండిషన్ ఏం చెప్పాడు? వాళ్ళకి అక్కడే జీవిస్తున్నటువంటి ఫీలింగ్ రావాలి తప్ప, మేము అప్పుడు ఎక్కడో ఢిల్లీ దగ్గర మథురలో ఉన్నాం, గుజరాత్ లో ఉన్నటువంటి ద్వారకి ట్రాన్స్పోర్ట్ అయిపోయాం అనే ఫీలింగ్ రాకూడదు అన్నాడు. కండిషన్ రాలేదు వాళ్ళకి. చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వం, ఆ ప్రక్రియ మీరు అర్థం చేసుకోండి. లేకపోతే మీకు ఏం అర్థం కాదు. గురువుల యొక్క చేతనత్వం కానీ, ఆధ్యాత్మికత కానీ మీకు అర్థం కాదు. ఇట్ కెన్ బి డన్. నిద్రలో అదేగా మీరు చేస్తున్నారు. నిద్రలో ఇది చేయొచ్చా చేయకూడదా? ఇప్పుడు నేను చెప్పిన సంఘటన అందరూ ఒప్పుకుంటారు కదా దానికి. జాగ్రత్త అవస్థలు అంటే మీరు ఒప్పుకోరు. కానీ ఇది స్వప్నావస్థ కూడా మీ చేతనత్వంలోని ఒక భాగమే కాదా? యు డ్రీమ్, ఆల్ ఆఫ్ అస్ డ్రీమ్. దిస్ ఎబిలిటీ, ఈ సామర్థ్యం ఉందే. ఏ సామర్థ్యము? మొత్తానికి మొత్తము స్వాప్నిక జగత్తులో ఉన్నది కిందకి దింపుట. అంతగా చేశాడు మథురలో ఉన్నటువంటి ప్రతి దానిని పైకి లేపాడు. భాష యొక్క వీక్నెస్. సరే, పైకి లేపాడంటే మీరేదో పైకి లేపాడు అనుకోకండి. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు. ఏ జగత్తులోకి మార్చాడు దాన్ని? స్వప్న జగత్తులోకి మార్చాడు. మార్చేం చేశాడు? ఇంకో చోట దాన్ని క్రిస్టలైజ్ చేశాడు. ఇట్ కెన్ బి డన్, ఇట్ కెన్ బి డన్, ఇది జరగవచ్చు, ఇది చేయొచ్చు. ఎలా ప్రూఫ్? లియోనార్డో విన్సీ అని ఒక పెద్ద ఆర్టిస్ట్గా అతనికి పెద్ద పేరు, కానీ అతను సైంటిస్ట్ కూడా, ఆర్కిటెక్ట్ కూడా, చాలా చాలా పనులు ఉన్నాయి అతను, అనేక ఇష్టలు అన్నమాట అతను. అతని యొక్క డ్రాయింగ్స్ లో ఏరోప్లేన్ డిజైన్స్ చూశారు చాలా మంది. ఇప్పుడున్న మన ఏరోప్లేన్ డిజైన్ కి దానికి చాలా సామ్యం ఉంది. దట్ ఈజ్ ఇన్ 16వ శతాబ్దంలో, అంటే 1536 ఆ సంవత్సరంలో జీవించి ఉండేవాడు అతను. 1902లో రైట్ బ్రదర్స్ 2 నిమిషాల పాటు ఎగిరారు, అంటే ఆకాశంలో వాళ్ళు 2 నిమిషాల పాటు ఉండగలిగారు, తర్వాత పడిపోయారు. సరే, దాని తర్వాత హిస్టరీ మీకు తెలుసు కదా, ఇప్పుడు అందరూ ఏరోప్లేన్ మీద ఎక్కడానికి రెడీ అయ్యి. ఏం జరిగింది అక్కడ? కొంతమంది వ్యక్తుల యొక్క స్వప్నము లేక ఆలోచనలు 300 సంవత్సరాలు పట్టింది మూర్తి భవించడానికి. 16వ శతాబ్దంలో కొంతమంది ఎగరటము అసంభవము అనుకున్నటువంటి ఫిజికల్ ఇంపాసిబిలిటీ, భౌతికంగా దాన్ని మనము చేయలేము, మనిషి ఎగరటం ఏంటి, అసంభవం అనుకునేది ఇప్పుడు సంభవమే కదా. అలాగే అంతర్గ్రహయాత్ర, ఇంటర్ సోలార్ సిస్టమ్స్ జర్నీ రేపు వస్తుందేమో, అంటే ఏం జరుగుతోందో మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకప్పుడు చాలా సార్లు ఉదాహరణ నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి కాశీకి వెళ్తే వాడు ఎక్కడికి వెళ్ళినట్టు, కాటి గడిపోయినట్టే అంచేత. మళ్ళా వాడు తిరిగి వస్తే ఏం చేస్తాం? బ్రహ్మానందం పడిపోయి ఊరి వాళ్ళందరికీ భోజనం పెట్టేవాడు. అంటే చచ్చిపోయిన వాడు బతికి వస్తే పెట్టలేమా ఏంటి? మరి ఇప్పుడు అది పెట్టవది, కానీ ఇంకా కొన్ని చోట్ల ఉంది అది సమారాధన. వాళ్ళకి తెలియదు ఎందుకు చేస్తున్నారు సమారాధన, అది పూర్వకాలపు గుర్తులు. కానీ ఇప్పుడు మీకు కాశీకి వెళ్ళటానికి ఎక్కువ టైం పడుతుంది, ఇంకో చోటకి వెళ్ళటానికి చాలా తక్కువ టైం పడుతుంది ప్లేన్లో. ఇందుకు మీరు విజయవాడ నుంచి గుంటూరు రావటం తొందరగా వస్తారు, గుంటూరు నుంచి వేణుగోపాల నగర్ రావడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. ఏం జరిగింది అక్కడ? ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? ట్రాన్స్పోర్టేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ టైంని తగ్గించాయి, స్పేస్ని తగ్గించాయి. టైం అండ్ స్పేస్, కాలము జాగా సంకుచితం అవుతున్నాయి, ష్రింక్ అవుతున్నాయి. ఈ ష్రింక్ అయి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఆ తగ్గుదలలో ఖచ్చితంగా ఒక బిందు వస్తుంది ఎప్పుడో. అప్పుడేమవుతుంది? స్వాప్నిక జగత్తులోకి ప్రతి వ్యక్తి ప్రవేశించగలుగుతాడు శరీరముతో. శరీరముతోనే వాడు కలల ప్రపంచంలోకి వెళ్ళగలుగుతాడు. ఎస్ఎల్ వర్డ్స్, ఈ ఏంటది అమెరికాలో అది డిస్నీ ల్యాండ్, ఇండైరెక్ట్గా ఆ కలల ప్రపంచాన్ని భూమి మీదకి దింపేటటువంటి మానవీయ ప్రయత్నాలే అవి. కానీ మన ఋషులు అంత కష్టపడక్కర్లేదు అని చెప్పారు. మీరు కింద నుంచి వెళ్తున్నారు కనుక చాలా కష్టంగా ఉంది, పడిపోవటం చాలా తేలిక అన్నారు. కరెక్టే కదా, అది మెట్లు ఎక్కడం చాలా కష్టం, కానీ పడిపోవటం ఎంతసేపు? నువ్వు దొలితే చాలు, దొలుతూ కిందకు వచ్చేస్తావు. పడిపోవటానికి నువ్వు ముందు ఎక్కడికి వెళ్ళాలి? పైకెక్కాలి. ఆ పైకెక్కేటటువంటి విధానమే ధ్యానము. మీరు ధ్యాన స్థితి నుంచి కిందకి రావాలి అంటే కారణ జగత్తుకు వస్తారు, నిద్రాస్థితికి. నిద్రాస్థితి నుంచి ఇంకాస్త కిందకి రావాలి అంటే స్వప్న స్థితికి వస్తారు. స్వప్న స్థితి నుంచి ఇంకాస్త కిందకు వస్తే జాగ్రత్త అవస్థకు వస్తారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటం చాలా కష్టము, కానీ ధ్యాన స్థితిలోకి వెళ్ళటం చాలా సులభం. అదే మనం పొద్దున్న సాయంత్రం చేసేటటువంటిది. అందుకని ఇక్కడ ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి నేను రిపీటెడ్గా చెప్తాను, మీరు కళ్ళు తెరిచి కూర్చోకండి. మీరు కళ్ళు తెరిచి కూర్చుంటే పక్క వాళ్ళ ధ్యానం డిస్టర్బ్ అయిపోతుంది, అంత సెన్సిటివ్ మెడిటేషన్, చాలా సెన్సిటివ్. అది కళ్ళు మూసి కూర్చోలేని వాళ్ళు బయట కూర్చోండి, కానీ కూర్చున్న వాళ్ళు మాత్రం కళ్ళు తెరవద్దు. మళ్ళీ మీకు కళ్ళు తెరవమని చెప్పేదాకా మెడిటేషన్లో అది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకుంటే, ఇవాళ కాకపోతే కొన్ని జన్మలకైనా మనం చాలా ఈజీగా సక్సెస్ అయిపోతాం. టైం ఎంత పడుతుందో నాకు తెలియదు, కానీ ఈ కండిషన్ మాత్రం మీరు మర్చిపోకండి. ఈ చుట్టూ కాపలా ఉన్నటువంటి వాళ్ళకి చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, మీరు కాస్త మార్షల్స్ ఉంటారే పార్లమెంట్లో. ఇంచేత చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రయోగము. టైం ఎంతుంది మనకి? 48 డేస్. పోనీ మనకేమైనా జన్మజన్మల టైం ఉంటే పోనీలే. అంచేత ఈ రూల్ చాలా స్ట్రిక్ట్గా పాటించుకోండి. మీరు ఇందుకు పాటించమని చెప్తున్నాను, కళ్ళు మూసుకున్న మరుక్షణము బాహ్య జగత్తుతో మీ సంబంధం కట్. మీరు నడిచి చూడండి కావాలంటే కళ్ళు మూసుకుని, ఎంత దూరం నడవగలుగుతారు? స్ట్రైట్ లైన్లో కళ్ళు మూసుకుని నడవండి, ఎంతమంది నడవగలుగుతారు చూద్దాం. స్ట్రైట్ లైన్ ఇక్కడ నుంచి అంతవరకు వెళ్ళండి, అంతే, నడవలేము. దానికి ఒక సైకలాజికల్ టెస్ట్ ఉంది. దానివల్ల మనిషి యొక్క పర్సనాలిటీ టెస్ట్లో ఇదో పెద్ద ఎక్స్పెరిమెంట్. కళ్ళు మూసుకుని 10 అడుగులు వేసి అబౌట్ టర్న్ అయ్యి కరెక్ట్గా 10 అడుగులు వేసి నువ్వు ఎక్కడ బయలుదేరావు అక్కడికి రా చూద్దాం అంటాడు వాడు. నువ్వు రాలేవు, అసంభవం. వచ్చావంటే అర్థం ఏంటంటే మధ్యన ఎక్కడో చూసావన్నమాట, లేకపోతే నువ్వు రాలేవు. ఇట్ ఈస్ ద ఫిజికల్ ఇంపాసిబిలిటీ. అది అంటే అర్థం ఏంటి, నువ్వు కళ్ళు మూసుకున్న మరుక్షణం స్పేస్ యొక్క అవగాహన పోయింది మీకు. టైమ్ అండ్ స్పేస్ కదా, కాలము జాగ ఇదే కదా మనం గందరగోళం చేస్తోంది. కళ్ళు ఎప్పుడైతే మూసుకున్నారో, మూసుకుని మీరు ఒక అరగంట సేపు ఉండగలిగితే స్పేస్, దీంతో మీకు గొడవ వదిలిపోతుంది. ఇంకా మిగిలిపోయింది కాలం, టైం. ఆ కాలాన్ని కంట్రోల్ చేసేటటువంటి అతిపెద్ద సౌండ్ ఓం, ఓం కనుక మీకు తెలిస్తే కాలాన్ని కంట్రోల్ చేసేస్తారు మీరు. ఓం ఈజ్ ద కీ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ ఎప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి. దట్ ఈస్ ద కీ. మీరు ఎప్పుడైనా బీరువాలు అవి తాళం చేయకపోతే మనం ఒకరిని పిలుచుకొస్తాం, వాడు ఏం చేస్తాడు? ఆల్మోస్ట్ అదే టైప్లో ఉన్నటువంటి తాళం తీస్తాడు ముందు, వాడి బంచిలోంచి తీసాక పెడితే అది ఫిట్ కాదు కదా, మరి ఏం చేయాలి అప్పుడు కదా. అంచేత ఓంతో 21 సార్లు మిమ్మల్ని మీరు అరగ తీసుకుంటారు, అది ఫిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరేం చేయక్కర్లే. వేద మంత్రాలలో ఓంకారంలో మీరు ఏమి చేయక్కర్లే. అది ఎన్నిసార్లు మీకు చెప్పినా కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. మీరు చేసేదేమీ లేదు, చేసేది వచ్చేస్తుంది. మీరేదైనా చేయగలిగితే అసలు ఓం అక్కర్లే మనకి. అందుకు ఆ 21 సార్లు ఓంకారం చేస్తున్నప్పుడు ఈ విషయం గుర్తుంచుకోండి. ఏంటి 4 పాయింట్స్ చెప్పాను నేను దాని గురించి. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. మన జీవితాలలో క్లేశము, కష్టాలు. కష్టాలంటే మామూలు కష్టాలే కాదు, తీపి కూడా పెట్టినా కష్టమే. 2 తీపులు తింటారు, 3 సార్లు తింటారు, 4 సార్లు తింటాడు. 5వ సారి పెట్టేసరికి వద్దనిపిస్తుంది, 6వ సారి పెడితే కక్కుతాం, అది క్లేశమే. అంచేత బాహ్య జగత్తులో జాగ్రత్త అవస్థలో ఏది జరిగినా అది క్లేశమే అనేటటువంటి మొదటి అనుభూతి మనకి రావాలి. ఓంకారం మీకు చేతనత్వ స్థాయిలో ఒక తాళము చెవిగా ఉపయోగపడాలి అంటే మొట్టమొదట ఈ అనుభూతి మీకు రావాలి. ప్రతిదీ క్లేశమే, ప్రతిదీ కూడా క్లేశమే. అనేక సార్లు రకరకాలుగా నేను మీకు చెప్పాను, నేను ఈ క్లేశాలు ఎలా ఉంటాయో. మా కుర్రవాడికి 10th క్లాస్లో 1st క్లాస్ వచ్చింది. ఆ ఆనందం తగ్గే లోపల ఇంతకీ ఏ కాలేజీలో సీటు కావాలి? రాదు. 1st క్లాస్ వస్తే ఈ కాలంలో సీట్లు రావటంలే, ఇంకా పెద్ద క్లేశం. వాడు ఫెయిల్ అయి ఉంటే గొడవ వదిలిపోయేది మీకు. ఈ సంవత్సరం కూడా వాడు 10వ క్లాస్ చదువుతూ ఉండేవాడు, మీరు హాయిగా మీ పనులు చేసుకుంటారు. కానీ వాడు పాస్ అయ్యి అటు 90 మార్కులు తెచ్చుకోకుండా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఏ కాలేజీకి వెళ్తారు? పెద్ద కాలేజీలో సీటు రాదు, చిన్న కాలేజీలో మనవాడు చదవకూడదు, పెద్ద క్లేశం. సరే సీటు దొరికింది, బ్రహ్మానందం పడతారు. సరే సీట్ ఇచ్చేస్తానన్నాడు ప్రిన్సిపాల్. అంటే మీరు అడిగిన గ్రూప్ ఇవ్వడు, వాడు ఎందుకు ఇస్తాడు మీరు అడిగిన గ్రూప్? ఎన్ని క్లేశాలు చూడండి. అంటే ఏంటి, పరీక్ష పాస్ అవటం ఇంతకీ నాకు ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే అది ఆనందదాయకమా కష్టకరమా అని. సరే బై ఛాన్స్ సీట్ వచ్చింది, ఏదో అవస్థపడ్డాడు ఎంసెట, తర్వాత ఏమిటి? ఇది ఈ క్లేశాలు ఎంతవరకు కంటిన్యూ అవుతాయి మీరు చచ్చేంతవరకు. అంచేత జీవితములో ప్రతిదీ క్లేశమే. అంచేత మరి క్లేశం నుంచి ఎలా పోవాలి, మీరు ఎలా తప్పించుకోవాలి? జీవితంలో ఉన్న క్లేశాలన్నీ కూడా ఆనందమయంగా మార్చటానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విద్య ఆత్మవిద్య. ఈ ఆత్మవిద్య రామరాజ్యములో, ఆత్మరాజ్యములో దుఃఖాలుండవు. హేయం దుఃఖమనాగతం. ఈ క్షణము నుంచి ఈ మాటలు మీరు వింటున్నారు కదా, ఈ మాటలు విన్న తర్వాత మీకు అవగాహన వచ్చేస్తే ఇంకా దుఃఖాలు రావు. హేయం దుఃఖమనాగతం, పతంజలి యోగ సూత్రాలు ఒక ఋషి యొక్క వాక్. ఇంకా మీకు దుఃఖాలేం రావు, కానీ ఎలాంటి దుఃఖాలు ఉండవచ్చు? క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాడు, పడ్డాడు, కాలికి దెబ్బ తగిలింది, ఇంతకీ అది దుఃఖమా ఆనందమా? ఆటే కదా, ఆటలో మీకు దెబ్బ తగిలినా మీకేం బాధ అనిపించదు. బాధ అనిపిస్తే అది ఆట కాదు. హేయం దుఃఖమనాగతం క్లేశ. ఆ అవగాహన రిపీటెడ్ గా మీరు మనసులో మందించుకోవాలి. గురువుల యొక్క చరిత్ర మీకు దీన్ని చెప్తుంది. వాళ్ళు ఎలాగా వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి దుఃఖాలని పోగొట్టుకున్నారు. వాళ్ళకి దుఃఖాలు లేవు. తర్వాత ఏంటి, కర్మ. దుఃఖం ఉంది మనకి, మన దుఃఖం పోవాలంటే ఏదో పని చేయాలి కదా, పని చేస్తాం. మనం ఏ పని చేసినా తప్పే. సామాజిక నియమాలకు అనుగుణంగా మీరు జీవించినా తప్పే. ఇంచేత తప్పు? ఆధ్యాత్మిక జీవితం గురించి నేను చెప్తున్నాను. సామాజిక జీవితంలో సామాజిక నియమాలు మీరు పాటించండి. పాటించొద్దన్నారు మాస్టర్ అని చెప్పి మీ ఇష్టం వచ్చేట్టు చేయకండి, చాలా ప్రమాదాలు వస్తాయి. కానీ ఏ ఉదాహరణ ఏంటి అంటే, అక్కడ నేను మీకు చెప్పింది, గుంటూరు స్టేషన్లో ఒకడు దిగాడు. వాడి ఫ్రెండ్ ఏం చెప్పాడు, వాడు బాగా డబ్బున్నవాడు కాబోలు, పెట్రోల్ ఎంత ఖర్చు అయినా వాడికి పర్వాలేదేమో. వాడేం చేశాడు, ఫలానా నెంబర్ గల కారు స్టార్ట్ చేసి ఉంచుతానయ్యా నేను, నువ్వు ట్రైన్ నుంచి దిగు, బయటికి రా, కారు నెంబర్ చూసుకో, కారులో ఎక్కేయి, పెట్రోల్ నిండా ఉంది ట్యాంక్ నిండా, వచ్చేయన్నాడు. ఇలాంటి తమాషాలు చాలా జరుగుతూ ఉంటాయి. కానీ వాడు అడ్రస్ ఇవ్వలేదు. కారు ఎక్కి ఎక్కడికి రావాలి వాడు? వీడికి అడ్రస్ అడగాలని తెలీదు. పోనీ వాడు ఏం చెప్పింది చెప్పినట్టు చేశాడు. వాడు కారు ఎక్కాడు, తిప్పాడు. ఇంకా రూల్స్ అన్నీ తెలుసు వాడికి. ఎడం వేపే నడపాలి, రెడ్ లైట్ వస్తే ఆపాలి, గ్రీన్ లైట్ వస్తే వెళ్ళాలి, మనుషులు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళ మీద ఎక్కించేయకూడదు. ఇవేవో చాలా చాలా రూల్స్ ఉన్నాయి కదా. ఈ రూల్స్ అన్నీ తెలుసు వాడికి. నడుపుకుంటూ పోతున్నాడు వాడు. ఎంతవరకు నడుపుతాడు? యాక్సిడెంట్ మాత్రం అవదు, రూల్స్ తెలుసు కనుక. ఎంతవరకు నడుపుతాడు? పెట్రోల్ అయిపోయేంత వరకు. మనం కూడా అంతే. సమాజంలో ఎలా జీవించాలో రూల్స్ అద్భుతంగా తెలుసు. పక్కవాడికి చెప్తాను కూడా ఇలా జీవించు నువ్వు అని. సరే ఎప్పుడు పెట్రోల్ అయిపోతుంది? నిన్న చాలా బానే ఉన్నాడే, అయ్యో పాపం లేడా. ఇంతకీ నువ్వు జీవితాంతం జీవించి రూల్స్ ప్రకారం జీవిస్తావు. నువ్వు జీవుల ప్రకారం జీవించినందుకు నీకు మెడల్స్ రావచ్చు. మిగతా అన్నీ కూడా రూల్స్ ప్రకారం జీవించావు కనుక వస్తున్నాయి నీకు. కానీ గందరగోళం అంతా ఎందుకని? అసలు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం, కారు స్టార్ట్ అయింది, మృత్యువులోకి వచ్చాం, పెట్రోల్ అయిపోయింది, మరి గందరగోళం అంతా ఎందుకు? ఇందుకీ గందరగోళం అంతా అంటుందంటే, క్లేశము పోగొట్టుకోవటానికి మీరు కర్మ చేస్తున్నారు తప్ప ఆ కర్మ ఎలా చేయాలో మీకు తెలియదు. అంచేత ఏ పని చేస్తే అది తప్పవుతుంది. ఇలా జరుగుతూ ఉంటే ఏమవుతుంది, కొన్ని ఇదివరకు చేసి ఉంటామే పనులు అవి విపాకానికి వస్తాయి. విపాకానికంటే పరిపక్వతకు వస్తుందన్నమాట. కాలేజీలో జాయిన్ అయ్యారు బాగా, జాయిన్ అయిన తర్వాత నేను డిగ్రీలో జాయిన్ అయ్యాని చెప్పి వీడు కాలేజీకి వెళ్ళటం మానేసి సినిమాలు అవి చూడటం మొదలెట్టాడు. పరీక్ష రోజులు వచ్చాయి, అప్పుడు ఉంటుంది విపాకం. అప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు అప్పుడు బాగానే ఉంటుంది. అంతేగా క్లేశ కర్మ విపాక, ఈ పనులు చేస్తావు నువ్వు, పనులు చేసినప్పుడు కొన్ని పనులు పక్వానికి వస్తాయి. క్లేశ కర్మ విపాక ఆశయై రిజర్వాయర్, అప్పటికి రానివి కొన్ని మిగిలిపోతాయిగా. ఇంకంతే క్లేశ కర్మ విపాక ఆశయై లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కంటిన్యూస్ గా పోతూ ఉంటుంది. అపరామృష్ట, దీన్ని దేనికి టచ్ కానటువంటి ఒక బిందువు నీలో ఉన్నది, సహ ఈశ్వర. దానికి ఆత్మవిద్య అంతా గందరగోళం పడేది, లక్ష్యం అది. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. మరి ఎవడు ఆ ఈశ్వరుడు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? సహ పూర్వేషామపి గురువు కాలేన అనవచ్చేదా. అందరికీ గురువు వాడే, బ్రహ్మకి కూడా. బ్రహ్మకి కూడా అని ఎందుకు చెప్తున్నాం మనం? బ్రహ్మ సృష్టిలో మొట్టమొదటి చేతనత్వం, సపరేట్ అయింది ఈశ్వరుడి నుంచి. ఆ తర్వాత మిగతా చేతనత్వాలు అన్ని వస్తాయి. వాడికి కూడా ఎలా చేయాలో చెప్పింది ఎవడు? ఈశ్వరుడు. అపరామృష్ట పురుష విశేష ఈశ్వర సహ పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేదాత్. హీస్ బియాండ్ టైమ్. బియాండ్ టైమ్ అంటే ఏంటి? వాడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు వాడు. అప్పుడే కదా వాడు బియాండ్ అంటాం. ఆ ట్రిక్ కాలమును దాటి కాలములో ఉండగలిగేటటువంటి ట్రిక్ ఇది. నేర్చుకోవటానికి ఇంకో పాయింట్ చెప్పాడు. ఏం చెప్పాడు మూడోది? తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం. అక్కడ అన్ని జ్ఞానము మీకు దొరుకుతుంది, సర్వజ్ఞత్వం వస్తుంది అక్కడ మీకు. యు విల్ నో ఎవ్రీథింగ్. అది గురువుల చరిత్రలో మీకు కనిపిస్తుంది. వాడు ముందు ఏమి చదువురాని వాడై ఉంటాడు, వాడికి ఏమీ తెలియదు, ఏమీ బ్యాక్గ్రౌండ్ ఉండదు. వాడు ఎప్పుడైతే ఆ స్థితికి వెళ్తాడు, ఇంకా అందరూ వాడి దగ్గరికి వస్తారు. ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఫెయిల్ అయినప్పుడు వీళ్ళు అవసరం అవుతారు. అంతవరకు వీళ్ళు పరమమూర్ఖులే, పరమమూర్ఖులు. చదువురాని వాడు బాబా ఏం చేస్తాడు? వాళ్ళకి రానివ్వండి ఒక క్రానిక్ డిసీజ్, అప్పుడు బాబాలు కనిపిస్తారు వాళ్ళకి. అందరికీ ఎలాంటి వాడు కో కొల్లలు ఉన్నారు, ఆశ్చర్యపోవాల్సిన పనులేం లేదు. కానీ మనకు ఆశ్చర్యం ఏంటంటే అంత శక్తి మనిషి సంపాదించవచ్చు అని తెలిసి కూడా నేను డాక్టర్ని అవుతానంటాడు తప్ప బాబాని అవుతానండి ఆవిడు. అదే ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్య, ఆశ్చర్యవశ్చైన మన్య శృణోతి శృత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. అంత ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నాం కదా, ఇలా అయిపోతుందిట, అలా అయిపోతుందిట, సర్వజ్ఞ వస్తున్నా. కానీ అవడు కూడా దాన్ని వేదన చేయవ కశ్చిత్. పోనీ ఆ స్థితికి వెళ్ళరా బాబు, నెక్స్ట్ బర్త్, ఈ బర్త్ లో మాకొద్దు బాబు. ఆశ్చర్యం కదా అది. డాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? డాక్టర్ మనకంటే శక్తివంతుడు కనుక. ఇంజనీర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంజనీర్ మనకంటే శక్తివంతులు కనుక. ప్రపంచంలో ఉన్న డాక్టర్లు, ప్రెసిడెంట్లు, పొలిటీషియన్స్, గుండాలు, మీ ఇష్టం ఎవరైనా పేరు పెట్టుకోండి, వీళ్ళందరికంటే యోగి శక్తివంతుడు అని భారతీయులు కనీసం నమ్ముతారు కదా. మరి నమ్మినా ఎవడు యోగి అవ్వాలి అనుకోడు. మరి ఆశ్చర్య, శ్రీకృష్ణుడికి ఆశ్చర్యం ఇచ్చింది. అందుకే భగవద్గీతలో ఈ మాట అంటాడు, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. కొందరు ఆశ్చర్యంగా చూస్తారు, ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్య. కొందరు ఆశ్చర్యంగా చెప్పుకుంటారు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు. ఆశ్చర్యవశ్చైన మన్య శృణోతి. కొంతమంది ఏం చేస్తారు, అలాగా అని ఆశ్చర్యంగా వింటారు. అయినా శృత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. కానీ తెలుసుకుందాం ఆ చేతనత్వాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. దేని ద్వారా తెలుసుకుంటాం? తస్య వాచకః ప్రణవః. దాన్ని దేని ద్వారా ఇంగితం చేస్తామంటే ప్రణవం ద్వారా ఇంగితం చేస్తాం. అచేత ఓంకారం పెట్టేసుకుంటాం ఇక్కడ ఉందిగా. ఎందుకని ఆ ఓం మీద అంత ప్రీతి? కారణం అది, కీ అది, చేతనత్వ స్థాయిని మార్చగలిగేటటువంటి కీ అది. అందుకే ఏ మంత్రాన్ని ఉచ్చారణ చేసినా ముందు ఓం చెప్తాం. ఓం పెట్టుకున్నాక ఓం భూర్భవస్ అనొచ్చు, ఓం శ్రీరామ్ జయరామ్ అనొచ్చు, ఓం నమ శివాయ అనొచ్చు, మీరు ఏదైనా అనుకోండి. ముందు ఏమంటాం అంటే ఓం, కానీ ఓంని వదిలేసి ఇందుకు పదము పదార్థముగా మారేటటువంటి విద్యయే యోగము అని అర్థం కావటం లేదు ఇప్పటికీ. మనం అది అర్థం చేసుకోవటానికి ఏం చేస్తున్నాం మనం ప్రస్తుతం ఈ క్షణంలో మనం చేస్తోంది ఏంటి అంటే శుద్ధి సాయి చరిత్ర పారాయణ చేస్తున్నాం. ఎందుకు శుద్ధి సాయి చరిత్ర పారాయణ చేసేది? చాలా దగ్గర మనకి భౌతికంగా ఈ మధ్యనే పుట్టి శరీరాన్ని వదిలినవాడు. దాని తర్వాత ఏంటి, తను ప్రామిస్ చేశాడు. ప్రశ్న అది, డబ్బున్నవాడు చాలామంది ఉండొచ్చు కానీ కొందరు నేను ఇస్తానని ప్రామిస్ చేశాడు, ఒకడు ఇవ్వను అన్నాడు అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? అందరూ డబ్బున్నవాళ్లే. అంచేత అందరు గురువులు ఈ ఓంకార సాధనలో నిష్ణాతులే. కానీ ఈయన ప్రామిస్ చేశాడు, నా శరీరం ఉన్నా లేకపోయినా నేను మీకు మీకు కావలసింది ఇస్తాను. ఎందుకుట? రేపు ఎప్పుడైనా ఆయన ఇవ్వదలుచుకున్నది అడుగుతావేమో అని. శరీరం వదులుతో ప్రతి ఒక్కడు చెప్పింది ఇదే కదా. వెంకటేశ్వరావు ఏం చెప్పాడు, కొండ మాకున్న బాధలు లేవని అంటాం లేదు, నువ్వు తీర్చే. అది కూడా మేము అడుగుతున్నాం, మా బాధల్ని ఉంచమని మేము అడగటంలే, బాధలు తీర్చే. కానీ దాన్ని తీర్చేస్తూ నువ్వేదో ఇస్తానన్నావుటగా, అదేంటో కూడా మాకు తెలియదు. నిజంగానే తెలియదు, అదేంటో అదేదో కాస్త రుచి చూపించవయ్యా అని అడిగి చూడండి. కానీ రుచి చూస్తే ఎంత భయం, ఏమైపోతాం ఏమో అవుతే చాలా బాగుపడతాం, లేకపోతే ఇక్కడ ఇంతకంటే కింద గడం, దట్ ఈస్ గ్యారంటీ. కానీ ఎంత భయమో మనకి కాస్త ఈ జాగ్రత్త అవస్థలో సమాజానికి అనుగుణ్యంగా మనం జీవించకపోతే ఎంత పిచ్చివాళ్ళము, ఎంత భయంతో జీవిస్తూ ఉంటాము. భయంగా ఉన్నవాడికి ఆధ్యాత్మికత రాదు. అభయం సత్వ సంశుద్ధి, భయం ఉండకూడదు అసలు ఎక్కడా కూడా. కానీ భయం విత్ అభయం విత్ నాలెడ్జ్, నేను ఇష్టం వచ్చినట్టు చేసేస్తాననే మంకుపట్టు ఒప్పుకోవటం లేదు. అంచేత ఆ సిద్ధి సాయి చరిత్రలో పదము పదార్థముగా ఎలా మారినది, అది మార్చటానికి ఆయన శ్యామ్ సుందర్ అనేటటువంటి ఆ గుర్రాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు. అనేక మంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు, ప్రతి వాళ్ళ దగ్గర ఆయన దక్షిణ అడిగేవాడు, ఇవ్వనంత వరకు సాగుబడి చెవులు మూసేవాడు. ఆ దక్షిణను ఎలా ఉపయోగించుకున్నాడు ఆయన, ఇందుకు ఎలా ఉపయోగించుకున్నాడు అని చెప్పేది, రాత్రి ఆయన పడుకునే ముందు జేబులో ఒక నేపేసి ఉండేది కాదు, రోజుకి 500-600 రూపాయలు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేవాడు ఆ కాలంలోనే. ఆ కాలంలో రోజుకి 500-600 అంటే ఊహించుకోండి అది ఎంతో. అది 1964-65లో కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీ లెక్చరర్ శాలరీ 250 నెలకి, యూనివర్సిటీ లెక్చరర్ శాలరీ 250. మా ఫాదర్కి అప్పుడు జీతం 250, అది మార్చి 300కి మార్చారు. ఆ రోజు పండుగ చేసుకున్నారు యూనివర్సిటీ స్టాఫ్ అంతా, 300. అబ్బో మా జీతం. దానికంటే 100 సంవత్సరాల ముందర శ్రద్ధి సాయి 500-600 రోజుకి ఇచ్చేవాడు, నెలకి కాదు. ఏ శక్తితో ఆ సంపద వచ్చేది మీరు అది ఆలోచించండి. పోనీ సంపదకైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటా నేను, మీ యొక్క సంపదే కదా మనకు కావాలి, అది కూడా వాళ్ళు సంపాదించి చూపిస్తున్నారు కదా. అంచేత తస్య వాచక ప్రణవ, ఆ ప్రణవాన్ని అర్థం చేసుకోండి మీరు. అదే మన సిలబస్ కూడా, గురువుల యొక్క సిలబస్ కూడా, భారతీయ ఆధ్యాత్మిక యొక్క సిలబస్ కూడా. ఏంటా సిలబస్? జాగ్రత్త అవస్థ మొత్తం, స్వప్నావస్థ మొత్తం, నిద్రావస్థ దాటి ఉన్నటువంటి శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ. ఆ ఆత్మ జ్ఞానం కొరకు ప్రవర్తించాలి, ప్రయత్నించాలి మనం. కానీ దాని కొరకు ప్రయత్నించటంలే, మనం చేసేటటువంటి సాధన కరెక్ట్ గా ఉందా లేదా, పక్కవాడి సాధన తప్ప, ఇద్దరు సాధనలు తప్పే ఆత్మ వరకు వెళ్ళకపోతే, ఆత్మవేపు మిమ్మల్ని అది మళ్లించకపోతే ఎంత గొప్ప సాధన మీరు చేస్తున్నా తప్పే. టాల్స్టాయ్ కథ ఒకటి ఉంది, ఇంగ్లాండ్ నుంచి ఓ పాదరి బయలుదేరి వెళ్ళట రష్యాకి, టాల్స్టాయ్ రష్యా వాడు కనుక రష్యా కథ రాశాడు, రష్యాకి వచ్చాడు. ఒక పెద్ద సముద్ర పొడ్డున కథలో రాస్తాడు ఆయన. ఒక టాపు అంటే ఐలాండ్ ఉంది, ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ముగ్గురు మహాపురుషులు జీవిస్తున్నారు అని విన్నాడు. కానీ వాళ్ళకి పెద్ద చదువు అది ఏం రాదు అనేసరికల్లా వీడికి అయ్యో పాపం వాళ్ళకి చదువు రాదా, ఆయన మహాపురుషుడా. భారతదేశంలోనే ఆ ప్రశ్న రాదు, మహాపురుషుడు అంతే ఏం చదివాడు అని అప్పుడు అడగాడు. కానీ మరి ఆ దేశాలు కదా, అంచేత వాళ్ళకి చదువు రాదా అని చెప్పి ఏం చేశాడు, వాళ్ళని చదువు నేర్పడానికి వెళ్ళాడు. చదువు నేర్పాలి మహాపురుషులు, అంచేత మొట్టమొదట ఏం చెప్పాలి, ప్రేయింగ్ ఎలా చేయాలో నేర్పుతాం, ప్రార్థన ఎలా చేయాలో నేర్పుతాను మీకు అని చెప్పి పెట్టేవాడు. సరే ఏదో ఇంత పెద్ద ప్యాసేజ్ తీసుకొచ్చి వాళ్ళు సుఖంగా ఉండాలి, వీళ్ళు సుఖంగా ఉండాలి, నా శత్రువులు కూడా సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, దోమ సుఖంగా ఉండాలి, నల్లి సుఖంగా ఉండాలి, కానీ నల్లి దోమలు సుఖంగా ఉన్నా నన్ను కుట్టకూడదు, అలా ఏదో పెద్ద మనంతగా మరి వీడిని కొడితే మరి కష్టం కదా అని ఒక పెద్ద ప్రార్థన తయారు చేసుకు వెళ్ళాడు. సరే వాళ్ళకి చెప్పాడు, విన్నారు వాళ్ళు చాలా బుద్ధిగా ముగ్గురు కూడా. విన్న తర్వాత సరే మీరు కణత వచ్చేసింది కదా, మీరు చేసుకుంటూ ఉండండి, మళ్ళీ నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నెక్స్ట్ కోర్స్ ఇస్తాను. సరే రైట్ అన్నారు వాళ్ళు. తలుపారు ఓడెక్కి వీడు రిటర్న్ అవుతున్నాడు. సగం దూరం వచ్చేసరికల్లా వీళ్ళు సముద్రం మీద పరిగెడుతూ వస్తున్నారు. ఏంటి పరిగెడుతూ వస్తున్నారు, ఆగు ఆగు ఆగు, నువ్వు చెప్పిన ప్రార్థనలో ఒక లైన్ మేము మర్చిపోయాం ఎలాగా అని. వాడికి ఇంకా కొంచెం ఆ అహంకారాలు అవి లేవు, మాదే నా ధర్మమే నా ప్రార్థనే నా సంస్థే చాలా గొప్పదని. ఇంకా అది కళ్ళ ముందు కనిపిస్తాను, వాళ్ళు నదిలో పరిగెట్టకుండా వచ్చేస్తున్నారు. ఇంతకీ మీరు చేసే ప్రార్థన ఏంటి అని. U3 అది మేము ప్రార్థన చేస్తున్నాయా, మేము ముగ్గురు ఉన్నాం అంచేత భగవంతుడు కూడా ముగ్గురు ఉండాలి కదా, సింపుల్ లాజిక్, అదే మా ప్రార్థన అన్నాడు, అదే చేసుకోండి అన్నాడు వీడు. అంచేత సాధనల జోలికి పెద్దగా మీరు గందరగోళం పడకండి, మీరు ఏ సాధన చేసినా ఒకటే. కానీ ఆ సాధన యొక్క లక్ష్యం మీరు గుర్తుంచుకోండి. 48 రోజులే ఉంది మీకు చెప్పేది నేను, కానీ 48 రోజులు అక్కర్లేదు. ఈ రోజు మీరు అర్థం చేసుకుంటే దాటిస్తారు. అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ స్లిప్ కాకండి, ఇలాగే జీవిస్తాం మనం. కానీ మీ చేతనత్వం దిగజారకూడదు, ఆ స్థాయిలో ఉండిపోవాలి, గురువుల యొక్క స్థాయిలో. ఈ ప్రపంచం అంతా కూడా ఆ మహాకాల ప్రవాహములో కొట్టుకుంటూ పోతుంది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది అలాగే కొట్టుకుంటూ పోతుంది. ఇంకా దాని గురించి ఎందుకు ఈ వెంపర్లాట, ఈ గందరగోళాలు? కానీ అంచేత నువ్వు వదిలేసావు అనుకో, అప్పుడు మామూలు వ్యక్తుల కంటే కూడా మనం నీచులం అయిపోతాం. బాధ్యతలు వదలకూడదు, పన్ను వదలకూడదు, మిగతా వాళ్ళకంటే కూడా చాలా బాగా చేయాలి వీడు. యోగా కర్మసు కౌశలం, ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్. అంచేత మనం చేసేటటువంటి పని మిగతా వాళ్ళకంటే ఎక్స్పర్టైజ్ గా ఉండాలంటే అర్థం ఏంటి, ఎక్స్పర్ట్ మిగతా వాళ్ళ రోజుల్లో చేసేది వీడు గంటల్లో చేయగలగాలి. అంచేత మన దగ్గర ఏదైనా ఒక పని ఉంటే ఆ పని ఎలా మొదలెట్టాలి, తక్షణం అయిపోతూ ఉండాలి. ఇంకా నేను చెప్పిన 7 సూత్రాలు ఉన్నాయి కదా, సూర్యకిరణాల యొక్క 7 సూత్రాలు, ఇవంతా కూడా ఆ గురుచరిత్ర యొక్క సోపానాలే. కానీ ఆ గురుచరిత్ర యొక్క సోపానాలలో మొదటి సోపానమైనా చివరి సోపానమైనా ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు మీ మనస్సు ఆందోళన చెందినా చెందకపోయినా జాగ్రత్త అవస్థలో ఉండకండి, కలల ప్రపంచంలో ఉండకండి, నిద్రపోకండి. ఎక్కడుండాలి మీ చేతనత్వం? ఓ ఈ సౌండ్ ఏ చేతనత్వాన్ని మీకు కలగజేస్తుందో ఆ చేతనత్వంలో ఉండండి. ప్రతి సౌండ్ మీలో ఒక చేతనత్వం కలగజేస్తుంది. అమ్మా అన్నారు అనుకోండి, ఫీలింగ్ మారిందిగా. తండ్రి అన్నాం అనుకోండి, ఫీలింగ్ మారిందిగా. అంచేత పదముల కూర్పు మీ యొక్క ఫీలింగ్స్ ని మారుస్తుంది. మరి ఓం అంటున్నావు నాకేం ఫీలింగ్ రావటం లేదే రాదు, ఎందుకు రాదు, ఈ ఫీలింగ్ భాష కాదు అది. జాగ్రత్త అవస్థలో ఉండేటటువంటి నీ ఫీలింగ్, స్వప్న స్థితిలో ఉండేటటువంటి నీ ఫీలింగ్స్, నిద్రాస్థితిలో ఉండేటటువంటి ఫీలింగ్ రహిత స్థితి, ఈ మూడింటికి అతీతమైనటువంటి ఫీలింగ్ కలగజేస్తుంది అది. కానీ ఏదో ఒక ఫీలింగ్ గ్యారంటీ కలగజేస్తుంది అది. ప్రతి శబ్దము మీ మనస్సులలో ఖచ్చితంగా ఏదో ఒక ఫీలింగ్ కలగజేస్తుంది కనుక ఖచ్చితంగా మిమ్మల్ని ఆత్మవిద్య వైపు తీసుకెళ్ళిపోతుంది అది. అలా వెళ్ళి ఓం స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులే గురువులు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనం ఒక గ్రూప్ని పెట్టుకున్నాం, ఇంచేత వాళ్ళ గురించి మనకి అవగాహన ఉంది, వాళ్ళ చరిత్ర మనకి తెలుసు, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మనకి తెలుసు. సివివి లారిమాషయ, రామకృష్ణ పరమహంస, అరవిందో, శ్రీరామ్ శర్మ ఆచార్య, సిద్ధి సాయి, వీళ్ళ జీవిత చరిత్ర మనకు లభిస్తున్నాయి. పేరూరు లేని వాళ్ళ గురువు కూడా ఆ స్థితిలోనే ఉన్నాడు, కానీ వాళ్ళ చరిత్రలు మనకి తెలియవు. కనుక ఆ చరిత్రను మీరు చదువుతూ ఉంటే మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఓము ఈ చరిత్రలు కలిసిపోతాయి. అందుకు పారాయణ చేయాలి. కానీ పారాయణ ఎలా చేస్తాం మనం? అసలు ఆ సంఘటన ఏమిటో మనం అర్థం చేసుకోం. ప్రతి సంఘటన మీరు పారాయణ చేస్తున్నప్పుడు ఆ సంఘటనని విశ్లేషణ చేసుకోండి. విశ్లేషణ చేసుకుని ఆ ఓం అనే స్థితిలో ఉన్నటువంటి ఆ మహనీయుడు ఎలా ప్రవర్తించాడు, ఏవం ప్రవర్తితం చక్రం, ప్రతి మహాపురుషుడు యొక్క జీవిత చరిత్రలోనూ అవే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆహారాన్ని మల్టిప్లై చేయటం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, రోగ నివారణ, రుణానుబంధాన్ని తీసివేయటం, చెప్పాను కదా మీకు. అంచేత దీన్ని మళ్లీ మళ్లీ మీరు మంధించుకోండి. కానీ ఇదంతా మధించటానికి నిన్ననే మనం ఒక అద్భుతమైనటువంటి సాధన మొదలెట్టాం, దాన్ని మళ్లీ ఈసారి మానకండి. ఏంటా సాధన? నేను చెప్పింది గురు చేతనత్వము, సామూహిక చేతనత్వం, ఇట్ ఈస్ ఎ గ్రూప్ కాన్షియస్నెస్. నేను ఒక్కడిని కూర్చుని సాధన చేసుకుంటాను ఏమీ అవదు మీకు, అసంభవం అది. అందుకే సప్తఋషులు కూడా ఎప్పుడు కలిసి ఉంటారు ఆకలికి, ఇన్ని కోట్ల సంవత్సరాలు బట్టి వాళ్ళు చేస్తున్న ఆశ్రమం అంతేగా. గ్రూప్ సాధనలో మనస్సును మార్చేటటువంటి సాధన నిన్న నేను మీకు మళ్లీ గుర్తు చేశాను. ఏంటది? ఆహారం కలిసి తీసుకోవటం. ఇప్పటికైనా మీరు దయచేసి ఎవ్వరు ఇక్కడ కనీసం వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఆహారం టైంకి ఇక్కడికి వచ్చి దానికి తగినటువంటి ఆర్థిక వనరుల్లో వాళ్ళు ఇక్కడ సర్దుకోగలిగితే కలిసి తింటాం, చాలా మంచిది. వాళ్ళు కూడా మనం అలా ఉండలేం కదా అని చెప్పి ప్రకృతి హోటల్స్ అనేటటువంటిది పెట్టింది. చచ్చినట్టు నువ్వు కలిసి తింటావు. అంచేత మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా హోటల్స్ ఉంటాయి. మీకు ఇది అవగాహన వచ్చేంత వరకు హోటల్లో జరిగేది అదేగా, కలిసి తింటారు. కానీ అనామకులుగా ఎదురుకుండా ఎవడు కూర్చున్నాడో, వాడు ఎవడో ఏంటో తెలియకుండా తింటున్నారు. అలా ఎందుకు? కలిసి తినండి. ఇక్కడ చెప్పింది అర్థం చేసుకోండి. దానివల్ల వచ్చేటటువంటి చెప్పేగా నేను అందుకే ఏం చెప్పాను, ధ్యానం ఎందుకు చేయమని చెప్పాను ఇప్పుడు? బాబు ఆ ఓంకారం వద్దు, ఆత్మ సాధన వద్దు, ఏం వద్దు, మీ తెల్ల జుట్టు నల్లబడిపోతుంది, దానికైనా చేయండి. గ్యారంటీగా గ్యారంటీ అది, కావాలంటే చేసి చూడండి. మీరు అంచనా అంతే, ఓంకారం కోసం, ఓ ఆధ్యాత్మిక సాధనల కోసం చెయ్యొద్దు, అయినా చేయండి తీసుకోవడానికి. అలాగే శ్రీ సంపదలు పెంచుకొనుటకు కలిసి ఆహారము తినుట కంటే వేరొక మార్గము లేదు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కంపెనీస్లో, వాటిలో మేజర్ డెసిషన్స్ ఎక్కడ తీసుకుంటారో తెలుసా మీకు? లంచ్కి పిలుస్తారు. మొన్న కూడా ఆయన పిలిచేట్టుగా అది లంచ్ ఫెయిల్ అయింది. ఇంచేత వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. వాజ్పేయి గారు పిలిచారు కదా పోప్ సంగతి, ఈ మధ్య పేపర్ చూడటం లేదు, వెళ్ళలేదా? అది నాకు తెలియదు పోప్ సంగతి. వాజ్పేయి వాళ్ళ మినిస్ట్రీ పడిపోయే ముందు, దీనికి ఈ ఎలక్షన్స్ కంటే ముందు ఓసారి పిలిచాడు. కొంతమంది వెళ్ళలే. లంచ్కి వెళ్తే ఏమవుతుందిట? ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నిజంగా సాల్వ్ అవుతుంది. మీరు తినచూడు, ఒకరోజు తింటే అవుతుందా? అవదు. మీరు కనీసం సంవత్సరం పాటు చేసి తిండి, కనీసం కలిసి మెలిసి. ఇక్కడ ఎవ్వరు కూడా ఆ టైమింగ్స్లో బయట తినవద్దు. మేము బయట తింటాం అనొద్దు, మీరు నేర్చుకోకుండా ఇక్కడికి ఎందుకు రావటం, ఇంకా చేయకపోతే నా కంఠశోష తప్ప, చెప్పింది చేయకపోతే. కారణాలతో సహా చెప్తున్నాను కదా ఎందుకు చేయమంటున్నాను. బయట ఎవరూ తినొద్దు, ఇక్కడే. టైమింగ్స్ ఏం చెప్పాను, పొద్దున్న 8 గంటలకి అంటే కరెక్ట్గా 8 కొడుతున్నప్పుడు ఇక్కడ విశ్వకర్మ సూక్తం ఆన్ అవ్వాలి. మధ్యాహ్నం 1 గంట కొడుతున్నప్పుడు విశ్వకర్మ సూక్తం ఆన్ అవ్వాలి. సాయంత్రం 8 కొట్టినప్పుడు విశ్వకర్మ సూక్తం ఆన్ అవ్వాలి. మరప్పుడు మీరు స్పీచ్ ఇస్తూ ఉంటే మాస్టారు నా నోరు మూసేయండి, టైం అయిపోయిందని నోట్లో ఇంత తిండి కుక్కేశారనుకోండి, మాట్లాడిందిగా. అవగాహన చేసుకోండి అది ఆ పద్ధతి. ఎప్పుడు కూడా ఆ కాలం కాలోస్మి లోకక్షయకు టైం టైం, ఆ టైం ప్రకారం మీరు చెయ్యకపోతే కుదరదు అంచేత. కానీ ఇంకోటి కలిపా విశ్వకర్మ సూక్తంతో పాటు నేను, ఏంటిది, ఆ రోజు గ్రహము యొక్క యంత్రము మీరు మీ ప్లేట్లో వేసుకోవాలి. అప్పుడేమవుతుంది, మీరు తినేటటువంటి ఆహారము గ్రహముల యొక్క చక్రీయ క్రమముతో జోడింపబడి లోపలికి వెళ్తుంది. మనం ఎలాంటి ఆహారము తీసుకుంటే అలాంటి మనస్సు ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ గ్రహాలతో సంబంధించినటువంటి ఆహారాన్ని మీరు తీసుకుంటారో, ఋగ్వేదీయ జీవిత విధానము మీకు మీ అంతటా మీకే అర్థమైపోతుంది. అది ఇంచేత అలాంటి ఆహారం తీసుకున్నాం కనుక అది ఒక రోజులో ఎక్కడవుతుంది, ఒక రోజులో ఏమవుదు. మీరు ఫస్ట్ పట్టించాం మనం మన శరీరాన్ని కొన్ని సంవత్సరాలు బట్టి. దాన్ని ముందు శరీరం కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకున్న తర్వాత రావాలి. కనుక కనీసం ఇక్కడ ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా అది ఫిక్స్డ్ టైమింగ్స్ అయిపోవాలి, పొద్దున్న 8 గంటలకి. ఆ 8 గంటలకి అనే దానికి కారణం కూడా చెప్పాను, అష్ట వసువులు. పొద్దున్న 1 గంటకి ఎందుకు, అద్వైత స్థితికి వెళ్ళటానికి. మళ్ళీ సాయంత్రం 8 గంటలకి అష్ట వసువులు. ఈ మధ్యన మీరు కావాలంటే ఏదైనా తినండి, తినకుండా ఉండటం మంచిది. ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా పాటించండి. 48 డేసే జత నిన్నటి నుంచి మనం స్టార్ట్ చేసాం, దాని బ్రేక్ రానివ్వకండి. విశ్వకర్మ సూక్తంలో మీకు ఏం చెప్తున్నాను నేను, 3 పెట్టేస్తున్నారు మీరు. ఋగ్వేదము, ఋగ్వేదం తర్వాత సాధంత అవుతూ ఋగ్వేదంలో ఉన్న 7 శ్లోకాలే, తర్వాత మళ్ళా ఇంకో దానికి స్టార్ట్ అవుతాడే అప్పుడు ఆపేయండి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఆహారము, ఆహారము మారకుండా మనస్సు మారదు, మనస్సు మారకుండా మీ సాధనలు ఏవి ఫలించవు. అసంభవం, అది ఫలించవు. పెద్ద ప్రూఫ్ ఏంటి, రామకృష్ణ పరమహంస తర్వాత ఇంకో రామకృష్ణ పరమహంస రామకృష్ణ మిషన్ ఆర్గనైజేషన్లో లేడు. ఒక బుద్ధుడు తర్వాత ఇంకో బుద్ధుడు రాలేదు. అరవిందో తర్వాత ఇంకో అరవిందో ఆర్గనైజేషన్లో లేడు. లాహరి మహాశయ తర్వాత ఇంకో ఆ ఆర్గనైజేషన్లో ఆ స్థాయి వ్యక్తి రాలేదు. నిజంగా ప్రాక్టీస్ వల్లే వచ్చి ఉంటే ఇన్ని లక్షల మంది ఆ ప్రాక్టీసులు చేస్తున్నాడు, ఒకడు ఆ స్థాయికి వెళ్ళలేదే. ఎందుకు వెళ్ళలేదు అంటే ఆహారంలో మార్పు తెచ్చుకోలేదు వాళ్ళు. గ్రహాలకి అనుకూలమైనటువంటి ఆహారం వాళ్ళు తింటలేదు. ఆహారంలో మార్పు లేకుండా అసలు ఏది పనిచేయదు. ఆఖరికి ఈవెన్ ఎల్లోపతికి మెడిసిన్ ఆహారం తీసుకోకుండా 3 మాత్రలు వేస్తే చూడు నీ కడుపు ఏమవుతుందో. ఆహారంతోనే అన్ని జోడింపబడి ఉంటాయి. ఆ ఆహారంతో జోడింపబట్ట ఎందుకు అంటే ఆహారము ఇంధనము అవుతే మన శరీరం ఒక పెద్ద ధుని కదా, నిరంతరం మండుతూ ఉంటుంది. మరి ఆ ధునిని ఆ శిరిడి సాయి ఏ విధంగా మనని అనుగ్రహిస్తాడో చూస్తూ. కానీ మన ఉద్దేశం ఏంటి, ఓం 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 అనే శబ్దము ద్వారా ఆ ఓంకార శబ్దానుభూతి తస్య వాచక ప్రణవ అది లక్ష్యము కనుక. స్వస్తి. యోగ విద్య కాలక్రమంలో నాశనమైపోయింది. ఆ టెక్నిక్ మర్చిపోయాం అంతే. కానీ ఆ టెక్నిక్ నేర్చుకోవటానికి మీకు ఏ విధమైనటువంటి ఆహారం మీకు చాలా దగ్గరగా ఉపయోగపడుతుంది అంటే వెజిటేరియన్. వెజిటేరియన్ ఆహారంలో కూడా అపక్వ ఆహారం అయితే ఇంకా మంచిది. ఇంకేత అది డైరెక్ట్ సూర్యకిరణాలే. మీరు వండించినప్పుడు ఏమవుతుంది, సూర్యకిరణాలతో పాటు జలాన్ని అగ్నిని కూడా ఉపయోగిస్తున్నారు. ప్రశ్న పట్టిందిగా, అపక్వ ఆహారం ఇంకా మంచిది. కానీ మరి అపక్వ ఆహారమే తినాలా ఏం తినాలా, మీ స్థాయి బట్టి వస్తుంది అది, మీ యొక్క మానసిక స్థాయి బట్టి. అక్కడ ఇండివిజువల్ వస్తాం. కానీ ఇంతవరకు గురు చరిత్రతో మనకు అర్థమవుతుంది కదా, గురువుల యొక్క చరిత్ర చదువుకోవటం వల్ల మనకి ఏమర్థమైంది పాయింట్, గురువుల శరీరాలన్నీ కూడా సూర్యకిరణాలే, ఇంకోటి కావవి. ఆ తేజస్సు మనం చూడలేకపోవటానికి కారణం ఏంటి అంటే దివ్యం దదామితే చక్షు. కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని కూడా అర్జునుడు చూడలేకపోయాడు, పక్కనే ఉన్నా. అలాగే గురువుల యొక్క విశ్వరూపం వాళ్ళ వాళ్ళ భక్తులకి కానీ వాళ్లకు కానీ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్థితిలో చూపించారు అందరు గురువులు కూడా. ఎందుకు చూపించారు, మీకు ఈ విషయం గుర్తుండటానికి. ఇంతకీ ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెప్పాను అంటే, వాళ్ళ శరీరము సూర్యకిరణాలే అయినప్పుడు వాళ్ళ యొక్క ఫోటోలు కూడా సూర్యుడు యొక్క ఫోటోలే అవుతాయిగా, వాళ్ళ శరీరాల యొక్క నిర్మాణం. అంచేత వాళ్ళ శరీరాన్ని నఖశిఖ పర్యంతం మీరు చూసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మీళ్ళలోకి ఆ సూర్యకిరణాలు ప్రవేశిస్తాయి. డైరెక్ట్ గా సూర్యుడిని మీరు చూడలేరు, కళ్ళుపోతాయి చూస్తే. కానీ గురువుల యొక్క స్వరూపము, గురువుల యొక్క ఫోటోలు కూడా సూర్యకిరణాలే. కానీ ఏ విధంగా, టాపర్ డౌన్ అయినటువంటివి, అంటే ఏంటి, మనం భరించగలిగేటటువంటి స్వరూపాలు. అంచేత ఎప్పుడు ఎప్పుడు మీరు గురువు యొక్క దర్శనం చేస్తారో, ఎప్పుడు ఎప్పుడు ఆ గురుమూర్తిని మీరు ఊహిస్తారో, అప్పుడప్పుడు మీరు సూర్యకిరణములనే స్వీకరిస్తున్నారు. అందువల్ల నిరంతరము గురుధ్యానము. అంటే శ్రీసాయి ఏం చెప్తాడు, 12 సంవత్సరాల పాటు నేను నా యొక్క గురుస్వరూపాన్ని తప్ప ఇంకా దేన్ని చూడలేదు, మారిపోయాడు. మీకు నచ్చినటువంటి గురువుని, ఆ గురువు యొక్క స్వరూపాన్ని నిరంతరము కళ్ళ ముందు స్మృతి పదములో కనుక మీరు ఉంచుకుంటే చాలా సహజంగా మీరు ఆ స్థితికి వెళ్ళిపోతారు. ఇది ట్రిక్. పొద్దున్న చెప్పిన దానికి ఇది సమాపన. అర్థమైన కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఎన్నాళ్ళు చేయాలి? షిరిడీ సాయి 12 ఏళ్ళు చేశాట, మరి మీరు ఎన్నేళ్ళు చేయాలి నాకు తెలీదు. కానీ షిరిడీ సాయి చాలా మందికి ఆ ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పాడు, నువ్వు 4 ఏళ్ళు ఉండరా అన్నాడు ఒకడిని. 3 సంవత్సరాల ఎన్నాళ్ళు ఉన్నాడమ్మా ఉపాసనీ బాబా? 6 నెలలు లేడు. గొప్పవాడయ్యాడు ఉపాసనీ బాబా కూడా. కానీ షిరిడీ సాయి చెప్పిన 4 సంవత్సరాలు ఉంటే ఏమయ్యేదు, మేనబాబా కూడా అంతే. అలాగా మనం ఆ తప్పు చేస్తూ ఉంటాం. నేను మీకు ఇచ్చేటటువంటి సలహా ఏంటి, అసలు ఎందుకు మీకు ఆ టైం గణన, 24 గంటలు ఆ స్వరూపాన్ని మీరు ఎందుకు ఉంచుకోలేరు, ఏ పని చేస్తున్నా మీరు ఉంచుకోవచ్చు. నా అనుభవంలో చెప్తున్నాను, అసంభవం మాత్రం కాదు, ఏ విధమైనటువంటి అడ్డంకు రాదు మీకు. కానీ మీరు నిర్ణయించుకోండి ఈ గురుస్వరూపాన్ని అని. అంటే చాలా మంది నన్ను అడుగుతారు, మరి ఇంకో గురుస్వరూపాన్ని చూస్తే జవాబు వచ్చేసిందిగా మీకు. అర్థమైనా, ఇంకో గురుస్వరూపాన్ని చూడొచ్చా చూడకూడదా? గుంటూరులోంచి సూర్యుడిని చూస్తేనే, ఏలూరులోంచి ఎక్కడోంచి చూస్తేనే సూర్యుడు ఒకనేగా. అంచేత రోజుకి క్షణ క్షణానికి మీరు గురుస్వరూపాన్ని మార్చుకోండి అవడద్దన్నాడు. పిచ్చి భ్రమ, ఎలాంటి పిచ్చి పడిందో ఎందుకో తెలుసా, జ్ఞానం లేక. అవగాహన ఉంటే ఇప్పుడు మీరే జవాబు చెప్పారుగా, నేను చెప్పలేదుగా. ఏ గురువైనా ఒకటే దానికి ఉంది. కానీ చాలా సహజంగా మానవుడి యొక్క లక్షణం ఏంటంటే ఏదో ఒక స్వరూపం మీద ప్రీతి పెరుగుతుంది. అది మన యొక్క వీక్నెస్, గురువు యొక్క వీక్నెస్ కాదు. అది మీకు ఆ రూపంలో గురువు నచ్చాడు అనుకోండి, అలాగే చూసుకోండి, దానికే ఉంది. నేను చెప్తున్నాను కదా నాకు ఏ రూపం నచ్చిందో, ఆ రూపమే తప్ప ఇంకా మిగతా రూపాలు ఏమి ఉండవు నా గదిలో. మా గురుదేవుడికి ఆయన గురుదేవుడి రూపం బాగా నచ్చింది, నాకే నచ్చలే ఆయన సార్, దాందే ఉంది, ఏమీ పర్వాలే. కానీ దీనివల్ల వాళ్ళిద్దరిలో తేడా వస్తుందా? ఆయన జీవిత చరిత్ర చాలా చెప్పారు, దాదా గురుదేవులైనా శ్రీరామ శర్మ ఆచార్య అయినా ఒకటే. మరి ఎన్నిసార్లు మీరు ఆ జీవిత చరిత్రలు చదవటం, ఎందుకు చదవటం అంటే ఈ కన్ఫర్మేషన్కి. అంచేత మీకు నచ్చినటువంటి ఒక గురుస్వరూపాన్ని, దేవతా స్వరూపాన్ని వద్దు. దేవతలు గురువుల కంటే చాలా హీన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా గురువులు దేవతల కంటే చాలా గొప్పవాడు. ఎలక్ట్రిసిటీ కంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ చాలా గొప్పవాడు.
ఇంచేత ఎలక్ట్రిసిటీ ఏం చేయలేదు. కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తాడు ఎలక్ట్రిసిటీని. అంచేత గురువుల్ని పట్టుకోండి, దేవతల్ని వదిలేయండి. అది గురు పరంపర, భారతదేశం యొక్క గొప్పతనం అది. దేవతల జోలికి వెళ్ళలేదు, దేవతల్ని ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేయించినటువంటి గురువుల సాంప్రదాయంలో ఏ గురువునైనా పట్టుకోండి. ఈ ఆరు గురువులే గొప్పవాళ్ళని కాదు, ఈ ఆరు గురువుల గురించి మనం పెట్టుకున్నటువంటి గురుసత్తాలో మనకి డీటెయిల్స్ తెలుసు. మిగతా గురువుల నుంచి మనకి డీటెయిల్స్ లభించవు. ఇప్పుడు ఇందాక చెవటం అమ్మ గురించి చెప్పాను, ఆవిడే పెద్ద గురువుని, కానీ ఆవిడ జీవిత విధానం డీటెయిల్స్ మనకి తెలియవు. తెలుసున్న వాళ్ళని పట్టుకుని మిగతా వాళ్ళందరి గురించి కూడా తెలుసుకునేటటువంటి ఆ అద్భుతమైనటువంటి గురు చేతనత్వ విజ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రతిరోజు మీరు నేర్చుకోవటమే కాకుండా నేను మీకు చెప్పాను 2000 మందికి దీన్ని అందించండి. ఎలా అందిస్తా ఉంటే ఇలా మాట్లాడుకోవటమే. ఈ విషయాలు చెప్పుకోండి, అవగాహన చేసుకోండి. 2 నెలలు మీరు ఈ లోకంలో కనుక ఉంటో మిగతా పనులన్నీ చేసుకుంటో నేనే పని పానేను, ఏ పని మానలేదుగా, చూస్తూనే ఉన్నారుగా. మరి మీరెందుకు అలా చేయలేరు? పనులేం మానుకోకల్లే, మీ పనులు మీరు చేసుకుంటూ దానికి కావలసినవి చేసుకుంటూ కూడా ఈ విషయంలో మీరు ఎక్స్పర్ట్స్ కావచ్చు. ఎలా ఎక్స్పర్ట్స్ కావచ్చో ట్రిక్ చెప్పాను. నిరంతరము గురువు యొక్క రూపము మీకు కనిపిస్తూ ఉండాలి. అంచేది చివరికి సిద్ధి సాయి కూడా అదే చెప్పాడు, నా వైపు చూడు, ఆయన వైపు చూడం, ఆయన ఇచ్చే వాటి వైపు చూస్తాం, వచ్చిన గొడవ అది, ఆయన వైపు చూడండి. అందరు గురువులు చెప్పింది అదే. కళ్ళు మూసుకుని పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేదాత్. అందరు గురువులకి మూలమైనటువంటి ఆ మహాశూన్యములో లయమైపోవటానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.